विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरे जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिझरे दरिद्राणां चिन्तामणिगुणनिगा जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः श्रियः कान्ताय कल्याणनिधये निधये अर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् జై శ్రీరామ్. పరమ పవిత్రమైన స్కాంద పురాణం స్వయముగా స్కందుని చేత చెప్పబడింది అని ప్రవచనం ప్రారంభించినప్పుడల్లా మనం మరొక్కసారి గుర్తు చేసుకుంటున్నాం. అంతటి కుమారస్వామి తన ఆరు ముఖాలతోటి ఈ పవిత్ర పురాణాన్ని ఒకప్పుడు స్వయంగా చెప్పాడు. మన అదృష్టవశాత్తు వేదవ్యాస మహర్షి దీనిని గ్రంథస్థం చేశాడు. వ్యాసుడు తప్ప మరొకడెవడు ఈ అపూర్వ పురాణాన్ని రచించి లోకానికి ఇవ్వలేడు. ఎందుకంటే ఈ శ్లోకాలు రాయాలంటే మహాపాండిత్యం కావాలి, జ్ఞానం కావాలి. వ్యాసుడు నారాయణ స్వరూపుడు గనక ఇన్ని శ్లోకాలని అద్భుతమైన భాషలో అలంకార భూయిష్ట భాషలో అందించాడు. ఓ పురాణ కథ ఎవరో చెప్పారండి, అది విని కవిత్వ రూపంలో అందించడం మాటలు కాదు. పైగా అందులో తన మహామహిమతో అనేక విశేషాలు జోడించడం అంటే అది ఇంకా కష్టం. అందుకని వ్యాసుడు ఒక గొప్ప కవి, ఒక మహర్షి విష్ణువు. అందులో భాగంగా ఆకాశగంగా మహాత్మ్యాన్ని తెలియచేసే మరొక కథని ఇవాళ సౌనకాదులకు సూతుడు చెప్పాడు. ఈ ప్రపంచంలో దానమును మించినటువంటి పుణ్యం మరొకటి లేదు. దేయం ప్రయత్నతో విప్రాహ దరిద్రస్య విశేషత. శ్రమించి కష్టపడి సంపాదించి దానం చెయ్యాలి. మళ్ళీ ఈ దానం చేసేటప్పుడు కటిక దారిద్ర్యంలో ఉన్నవాడు, ఆకలికి మాడిపోతున్నవాడికి ప్రాధాన్యం ఇవ్వాలి. యథాశక్తిగా తనకున్నంతలో తాను పాడైపోకుండా ధనము, ధాన్యము, జలము, అన్నము ఎంతో కొంత దానం చేసుకోవాలి. ఇది కూడా వస్తుంది. ఎందుకింత? అందుకే బహునా కిమిహోక్తేన, ఎందుకు ఇన్ని మాటలు? ఎంత కటిక దరిద్రుడైనా ఉన్న దాంట్లో దానం చేయమన్నారు. పిడికెడు అన్నమే ఉన్నవాడు ఆ పిడికెడులో మళ్ళీ ఒక చిన్న అన్న కణం ఎవరు కూడా దానం చేయాలి అని శాస్త్రం. ఎవరూ తినకపోతే ఒక్క ముద్దన్నం తినేవాడు, ముద్ద తప్ప మరొక అన్నం ముద్ద లేనటువంటి వాడు, అందులో రెండు అన్నపు మెతుకులైనా ఒక కుక్కకో పిల్లికో కాకికో పెట్టాక తినాలంట. అది కూడా పెట్టనివాడిని ఏమనేవారు, ఎంగిలి చేత్తో కాకికి వెదల్చనివాడు అన్నారు. సాధారణంగా అన్నం తిన్నాక చేతికి ఒక్కటో అరవ మెతుకు మిగులుతుంది, మొత్తం నాకేం కదా, కడుక్కున్నట్లుగాను అన్నం తిన్నాక చేయి కడుక్కున్నట్లుగా మొత్తం నాకలేరు. ఇప్పుడు కలియుగంలో చేతులు కడిగేవాళ్ళు లేరులేండి. తినేయడం, దిక్కుమాల గుడ్డలు ఉంటాయి వాటికల్లా తుడి చేసుకోవడం, ఆ చేత్తో పక్కవాడికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, వాడు మొత్తం షేక్ అయిపోతాడు. ఇలా రోగాలు తెచ్చుకున్నాం మనం. శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, నోట్లో నీళ్లు పూసుకుని కనీసం 6 సార్లు పుక్కిలించాలట. భోజనానంతరం భోజనం చేశాక నోట్లో 6 సార్లు నీళ్లు పూసుకుని అని ముమ్మాలి. ఇందులో వాష్ బేసిన్లు పక్కవాడి మీద కాదు. అలా పూర్వం శుభ్రంగా ఉండేవారు. ఇప్పుడు చేతులు కూడా కడుక్కోవడం మానేశారు రామచంద్ర ప్రభు. తినడం ఆ చేత్తో పక్కవాడికి తుడిచేయడం, గుడ్డకు తుడిచేయడం, ఇవేవో వచ్చాయి ఈ మధ్యనే. టిష్యూ పేపర్లు ఇష్యూ చేస్తున్నారు కనుక అదో పెద్ద ఇష్యూ అయిపోయింది. దాంతో తుడిచి పక్కన పారేయటం. కానీ చేతులు ఎప్పుడు నీళ్లతో కడుక్కోవడం అవసరం. ఎప్పుడు కడుక్కోలేము. విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్లు కుదరవు. ఇంతమంది వెళ్ళి నీళ్లతో కడిగితే మొత్తం విమానం అంతా నీళ్లతో కొట్టుకుపోతుంది. అందుకని అటువంటి చోట ఈ గొడ్డలు ఇచ్చారు, ఈ కాగితం మొక్కలు ఇచ్చారు. ఇంట్లో చేతితో కడుక్కోవడానికి ఏంటి, ఇంట్లో ఉన్నప్పుడు బోలెడు నీళ్లు ఉంటాయి, ఆ మాత్రం చేతులు కడుక్కోవడానికి నీళ్లు దొరకపోవడం అసంభవం అనే ఎడారుల్లో లేం గనక. కాబట్టి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలా కాకుండా అన్నం తిన్నాక చెయ్యంతా నాకేయకుండా ఒకటో రెండో మెతుకులు దానికి ఉండేలా చూసి ఆ తర్వాత ఇలా అనాలట దాన్ని. ఎప్పుడు బయటకు వచ్చాక అప్పుడు ఆ మెతుకులు కాకులు తినేవి. ఇప్పుడు కలియుగంలో అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇలా అంటే పక్క వాళ్ళ ఇంట్లో పెడతాయి మెతుకులు. అందుకని ఇంత అన్నం ముద్దని పిడచ కింద ముద్ద చేసి, ఇప్పుడు కూడా చూడండి మీరు ఎక్కడైనా కొంతమంది అన్నం తినేటప్పుడు ఏం చేస్తారు, ప్రారంభంలో ఇంత అన్నం ముద్ద తీసి పక్కన పెడతారు. దీన్ని బాగా టాప్ ఫ్లోర్కి పైకి ఎక్కేసి అపార్ట్మెంట్లో అయితే పైన ఇంకా ఫ్లోర్ లేని చోట ఏ గోడ మీదో పెడితే కాకులో పావురాలో తింటాయి. ఒక్క పిండం అయితే మాత్రం పిల్లులు తినకూడదు, మహాపాప అది. అందుకే ఎవడ మీద కసి వస్తే నీ పిండం పిల్లులకి పెట్టాను తిట్టి వరకు. పిల్లి కనుక పితృదేవతలకి పెట్టే పిండం తింటే ఆ వంశం వాళ్ళకి గండం వస్తుంది. పూర్వం పిండం అని ఒకటి పెట్టేవాళ్ళండి. తల్లిదండ్రుల పేరు మీదుగా తల్లో తండ్రి పోయినప్పుడు వయస్సు మీరేక పోక తప్పదు కదా, అనంతరం కాస్త శ్రాద్ధం పెట్టేవారు, పాపం తద్దినం పెట్టేవారు, పిండం పెట్టేవారు. అందువల్లే వంశాలలో కొన్ని గండాలు ఉండేవి కాదు. అలా పెట్టేటప్పుడు ఎంత పిండమైనా తీసుకెళ్ళి పైన కాకులకే పెట్టాలి తప్ప, కాకి పిడచ కాకే పెట్టాలి తప్ప పిల్లులకి పెట్టకూడదు. ఇవన్నీ నియమాలు. ఏమీ లేకపోతే గోవుకు పెట్టచ్చు, గోవు కూడా లేకపోతే ఈ పిండాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలన్నారు, దహనం చేసేయాలి. కాలువలో కలపడం కుదరకపోతే దహనం చేసేస్తే అగ్నిలో వేసి తగలబెట్టేస్తే అది కూడా పుణ్యమే. ఏమైనా మొత్తం మీద దానం చెయ్యాలి ఉన్నంతలో. కానీ ఈ దానం ఎవరికి చెయ్యాలి, సంస్కారం కలిగిన వాడికి చెయ్యాలి. అన్నం ఒక్కటి మాత్రం అటువంటి ఎంత నీచుడికైనా పెట్టచ్చు, కానీ మిగతా దానాలు కొంచెమైనా సంస్కారం ఉన్నవాడికి పెట్టాలి. నాస్తికం నాస్తికుడికి భిన్న మర్యాదం, మర్యాదలు ఎరగని వాడికి. మర్యాదలు ఎరగడం అంటే శాస్త్రాల్లో చెప్పినటువంటి మర్యాదలు పాటించని వాళ్ళకి దానం చేయకూడదు. శాస్త్రాలు లేవు అందులో చెప్పినట్టు నడుచుకోమంటారు కదా, వాళ్ళు భిన్న మర్యాదలు. పుత్రహీనం కొడుకులు లేనటువంటి వాడికి ఏదైనా ఇవ్వచ్చు, కానీ శ్రాద్ధంలో భోజనం మాత్రం పెట్టకూడదు. సన్యాసుల్ని పక్కన పెట్టండి. వివాహం అయ్యి పిల్లలు లేకపోతే వాళ్ళు దేనికైనా పనికొస్తారు, కానీ ఒక్క శ్రాద్ధంలో మాత్రం భోజనానికి పనికిరారట. అదొక నియమం. ఎందుకంటే వంశం అభివృద్ధి చెందడం కోసమే పితృదేవతలకి మనం పిండ ప్రదానం చేస్తున్నాం కనుక ఈ పిండ ప్రదాన సమయంలో శ్రాద్ధంలో భోక్తగా పుత్రులు లేనివాడిని పిలవకూడదు. నేను చెప్పలేదు బాబు, ఇందులో 112 పేజీ వైష్ణవ ఖండం 22వ అధ్యాయంలో వ్యాసుడు చెప్పింది చెబుతాను, నా మీద పడదు. అలాగే జడం జడు అంటే ఎప్పుడు చురుగ్గా లేకుండా మందపడిగా ఒకడు ఉంటాడే, అటువంటి వాడిని కూడా శ్రాద్ధంలో భోక్తగా పిలవకూడదు. పొద్దున నిద్రపోతాడు, రాత్రి నిద్రవుతాడు, ఎప్పుడు తోచినా ఏం భోజనమో, ఏమన్నమో, ఏం పురాణమో అని డల్లగా పలుకుతారు కొంతమంది. ఎప్పుడు హుషారు ఉండదు అనమాట. ఏం చెప్పండి వాడు అలాగే అంటాడు. తీర్థయాత్ర కడదామంటే ఏం తీర్థయాత్రో, ఏం గుడు అంటాడు. పని బడి కడదామా, ఏం బడో, ఏం మేస్తారు అంటాడు. ఇంక వాడు మనిషి ఏంటి, వాడి శ్రాద్ధ భోజనానికి పిలవకూడదు. వాడికి దానాల్లో ఇంకేదన్నా చేయండి, అవసరం అయితే ఏ బట్టలో ఇవ్వండి. వాడికి బట్టలు ఇవ్వకుండా ఉంటే చిరిగిపోయిన గుడ్డలతో మన ఎదురుగుండా కూర్చుంటే మనం చూడలేం కనుక గుడ్లు పారేయండి, వరల అన్నం మాత్రం పారేయకండి. కలం కలుడు నీచుడు అటువంటి వాడికి కూడా దానం చేయకూడదు. స్థేయినం దొంగకి దానం చేయకూడదు. కితవం మాట వరసకు కూడా మనం దానం చేయకూడదు. పేకాట్రాయుళ్ళకి దానం చేయకూడదు. కితవుడు అంటే కేవలం పేకాట్రాయుడే కాకుండా మోసగాడని కూడా అర్థం. మోసగాడికి ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. కదాచిన్నాభివాదయ్యేత్ అసలు దండం పెట్టకూడదన్నారండో. కదాచిత్ ఎప్పుడు నా అభివాదయ్యత్ నమస్కరించకు. నిరంతరం జోదమాడేవాడు, మోసం చేసేవాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడు, వేద మర్యాదలు ఎరగనివాడు, శాస్త్రముల మీద నమ్మకం లేనివాడు మనకు కనబడితే నమస్కరించకు. పాషండం, పాషండుడికి కూడా అంతే. పాషండు అంటే అడ్డకోలుగా మాట్లాడుతూ వేదాలు మొదలైన వాటిలో చెప్పినటువంటి లేవు అని నిరూపించడానికి ప్రయత్నిస్తే వాడిని పాషండు అంటారన్నమాట. పతితులు, వ్రాత్యం, ఇక వ్రాత్యుడు అంటే ఉపనయనాదులు లేకుండా భ్రష్టుడై తిరిగేటటువంటి విప్రుడు. వేద విక్రయణం, వేదాన్ని డబ్బు కోసం అమ్ముకోవడం, మేము వేదం చదువుతాం డబ్బు అని అడిగితే వేద విక్రయణము అంటాం దాన్ని. ఆ వేద విక్రయం చేసేవాడికి కూడా నమస్కరించకూడదు. కృతజ్ఞం, చేసిన మేలు మరచి మేలు చేసిన వాడికి కీడు చేసే నీచాతి నీచుణ్ణి కృతజ్ఞుడు అంటారు, వాడికి కూడా నమస్కరించకూడదు. పాపనిరతం, నిత్యం పాపం చేసేటటువంటి వాడికి కూడా కదాచిన్న అభివాదయ్యత ఎప్పుడూ నమస్కరించకూడదు. స్నానం చేస్తున్న వాడికి నమస్కరించకూడదు. ఇదంతా కాస్త నియమాలు. ఈ నియమాలు ఎందుకు చెబుతున్నాడో తర్వాత తెలుస్తుంది. కొంతమంది స్నానం చేస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి దండం పెడతారు, అది తప్పు. వాడు ఏదో కష్టపడి నమస్కారం చేస్తాం అనుకుంటాడు తప్ప, స్నానం చేస్తున్నప్పుడు అప్పుడే దండం పెట్టాలా? వాడేమో చిన్న తుండుగుడ్డు కట్టుకుంటాడు, తోముకుంటూ ఉంటాడు, అప్పుడు వాడు నమస్కారం అండి అంటే వాడి కంగారులో తుండుగుడ్డు వదిలేయచ్చు. దాంతో మనకు లేనిపోయిన ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఏ కాలువల్లోనో నదుల్లోనో ఈత కొడుతున్నప్పుడు, బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు దబా దబా తలుపు తట్టి, గురువుగారు మీరు స్నానం చేస్తున్నారా, ఒక్కసారి పాద నమస్కారం ఇస్తారా అంటే ఎలా ఇస్తాడు వాడు? అప్పుడు కూడా దండం పెడితేలాగా? స్నానం చేస్తున్నప్పుడు సమిత్పుష్పకరం యథ, చేతిలో సమిధులు పువ్వులు ఉన్నప్పుడు కూడా నమస్కరించకూడదు. ఉదపాత్ర తరం చేయవ, చేతిలో కమండలం నీళ్లతో ఉన్న పాత్ర ధరించిన వాడికి కూడా నమస్కరించకూడదు. ఇలా చేతిలో ఫ్లాస్క్ పట్టుకుని నీళ్లు తాగుతున్నప్పుడు అప్పుడే నమస్కారం అని అనకూడదు. వాడు చేతిలో పాత్ర వదిలేస్తాడు కంగారులో. పాత్ర పగలొచ్చు, లేదా నమస్కరిస్తున్నప్పుడు ఆ పాత్ర నీ గుండు మీద పెడితే ఇక మళ్ళీ జీవితంలో నమస్కారం చేసే అవకాశం నీకు రాదు. భుంజంతం నాభివాదయత్తు, భోజనం చేస్తున్న వాడికి నమస్కరించకూడదు. అందుకనే భోజనం చేస్తున్నప్పుడు తలుపేసేస్తారు బయట. సరిగ్గా భోజనం చేస్తున్నప్పుడు వచ్చి నమస్కారం అండి అంటే వీడి రెండు చేతులు ఎత్తి వీడు నమస్కారం అనాలి, లేకపోతే ఆ ఎంగిల్ చేతితో దీవించాలి. అది నీకు వాడికి కూడా ప్రమాదం. అందుకని నమస్కరిస్తున్న సందర్భాలు కొన్ని కొన్నే ఉండాలి. భోజనం చేస్తున్న వానికి నమస్కరించరాదు. వివాదశాలినం, అనవసరంగా వివాదాలు సృష్టించేవాడికి నమస్కరించకూడదు. కొంతమందికి ఎప్పుడు ఒకటే, అనవసరంగా వాడితో వాదోపవాదాలు చేస్తూ ఉంటాడు, అటువంటి వాడికి నమస్కారం చేయకూడదు. చండం, తీవ్ర క్రోధంతో ఉంటారట కొంతమంది, ఎప్పుడు కోపమే, అలా కోపిష్టి వాడికి నమస్కారం చేయకూడదు. అందులో ఈసారి గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా దుర్వాసుడు అన్నాడా, స్టేజ్ మీద కూడా తిట్టేస్తారండి కొంతమంది. కొంతమంది ఈ కంట్రోల్ చేసే ఆర్గనైజర్స్ ఉంటారు, ఆ టైంలో వాళ్ళు ఏం ఆడతారో తెలియదు. ఏం గురువుగారి దగ్గరికి వెళ్ళొద్దన్నానా అని అంటాడు కర్ర వచ్చుకొని. అటువంటి వాడికి నమస్కరించకూడదు. తర్వాత నమంతం, ఎప్పుడు ఇక్కడ పొరపాటున నమంతం అని పడింది కానీ వమంతం అని ఉండాలి. డోక్కుంటున్నవాడు, ఈ ప్రింటింగ్ మిస్టేక్స్ చాలా ఉంటున్నాయి ఈ పుస్తకాల్లో. వమంతం అంటే కక్కుకుంటున్నవాడు, పాపం ఒకడికి కర్మగాలి తిన్నది అరగలేదు, లేదా కిందటేడాది పెద్దసా ఫ్రిడ్జ్లోంచి తీసి, ఫ్రిడ్జ్లోంచి కిందటేడాది పిజ్జా తీసి బొజ్జలో వేసుకోగానే కడుపు తిప్పుతుంది. మరి కొంతమంది ఉంటారు పాపం అన్నం తిండమ్మా అనేసి తీరా కార్యక్రమం ముందు సీతాఫలాలు లేకపోతే మామిడికాయలు ఇంకేవో తింటారు. దాంతో ఇక దారిలో కారులో ప్రయాణం చేస్తున్నా చెప్పి ఓక్ ఓక్ అని డోక్కుంటూ ఉంటారు. ఇలా డోక్కుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి అనకూడదట. అందువల్ల కక్కుకుంటున్న వాడికి నమస్కరించకూడదు. జనమధ్యగం, ఎక్కువ జనులు మధ్యలో కూర్చున్నప్పుడు కూడా నమస్కరించకూడదు. భిక్షాన్న ధారిణం చేయవ, భిక్షాపాత్ర చేతిలో పెట్టుకుని అందులో అన్నం పెట్టించుకుంటున్నటువంటి వాడికి నమస్కరించకూడదు. ఒక ఆయన ముష్టివాడు, వాడి చేతిలో భిక్షాపాత్ర ఉంది, భిక్షాందేహి అన్నాడు, ఆ భిక్ష ఎవరో వాడి చేతిలో వేశారు. అలా భిక్షాపాత్ర అన్నముతో పాటు చేత్తో పట్టుకున్న వానికి ఆ సమయంలో నమస్కరించకూడదు. శయానం నాభివాదయ్యత్తు, నిద్రపోతున్న వాడికి నమస్కరించకండి. పాప ఆయన ఎవరో పురాణానికి వచ్చి వెనకాదలు కూర్చుని ఆయన ఆవులిస్తూ నిద్రపోతున్నాడు, అప్పుడు వెళ్ళి నమస్కారం అండి మీరు నిద్రపోతున్నారా అని అప్పుడు నమస్కరించకూడదు. నిద్రపోతున్న వాడు శవంతో సమానం కనుక ఎప్పుడూ నమస్కరించకూడదు. సూతికాం, సూతికా గృహంలో ఉన్నవాడ అప్పుడే పిల్లవాడి కన్నా ఒక ఆవిడ ఉన్నది, ఆవిడకి జాతాశౌచం ఉంది, ఆవిడికి నమస్కరించకూడదు. గర్భపాతిని, గర్భస్రావం అయిపోయిన ఆవిడికి నమస్కరించకూడదు. చెండీం, కలహకారిణి ఉంటారు కొంతమంది, ఎప్పుడు కోపంతో తిడుతూనే ఉంటారు, కోడల్ని తిడతారు, కొడుకుని తిడతారు, పళ్ళు పటపట ఒరుగుతూ దిక్కుమోహన మొగుడా అని మొగుడిని తిడుతూ ఉంటారు, పక్క వాళ్ళని తిడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకు కూడా నమస్కరించకూడదు. యజ్ఞము చేస్తున్నవాడికి, యజ్ఞ దీక్షలో ఉన్నవాడికి నమస్కరించకూడదు, ఎందుకంటే దీక్ష వాడికి పాడైపోతుంది. ఇలాంటి నమస్కారములు మహాపాపాలు. ఇవన్నీ శాస్త్ర మర్యాదలు, వీటిని తెలుసుకోవాలి. వీటిల్లో ఏ నియమమును ఉల్లంఘించినా పాపం వస్తుంది. అలాంటి పాపాల్లో ఒక పాపం గురించి నీకు చెబుతున్నాను విను అని సౌనకాదులకి సూత్రుడు చెప్పాడు. పూర్వం పుణ్యశీలుడు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన కూడా కర్మకాలి, మహాపాపం పొంది తీవ్ర యాతన పొందాడు. పైగా ఈ కథ సనత్కుమారుడికి నారదుడు చెప్పాడు. సనత్కుమారమునయే నారదేన ప్రభాషితం. నారదుడంతటి వాడు పూర్వం సనక సనందనాదులలో ఒకడైన సనత్కుమారుడికి ఈ కథని చెప్పాడు. చెప్పడం కూడా భక్తితో చెబితే దానికి ప్రభాషణము అని పేరు. కొంతమంది ఏదో చెబుతారు, ఎందుకు వచ్చిందిరా గొడవ అని, కృష్ణ ఏడుస్తున్నట్టుగా ఉంటుంది. అంటే వాడికి మనస్సులో సంతృప్తితో పట్టలేదు. ఒక్కోసారి సంతృప్తితో పడతాం, అప్పుడు పాడినప్పుడు గొంతు వేరు, ఎందుకు వచ్చిందిరా దేవుడా అని పాడడం వేరు, అసలు ఉపన్యాసం చెప్పడం వేరు, అనుభవిస్తూ చెప్పడం వేరు, ఆనందంతో చెప్పడం వేరు. నారదుడు తాను ఇతరులకు ఉపన్యాసం చెబుతున్నప్పుడు ఆ కథలో లీనమైపోయి ఆ భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటాడు కాబట్టి ఆయన ఉపన్యాసం భాషణం కాదు, ప్రభాషణం. అంత శ్రద్ధతో చెబుతాడనమాట, అంత బాగా భక్తితో నారదుడు ఒకప్పుడు ఈ కథ చెప్పాడు. పూర్వం గోదావరి తీరంలో పుణ్యశీలుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి సత్యం అంటే ఇష్టం, అసత్యం పలికేవాడు కాదు. ఎందుకు లోపలోటి పైపోటిని, ధర్మం ప్రకారం నడుచుకుంటే ఎప్పుడు లాభం అండి. కొంతమంది తాము చేస్తున్న పనులు రహస్యంగా చేస్తారు, భార్యకి తెలియదు, పిల్లలకి తెలియదు, అత్తమామలకి తెలియదు, తల్లిదండ్రులకి తెలియదు. ఇలా రహస్యంగా చేసే పనులు ఎంత గొప్ప పనులైనా కీడు తెచ్చి పెడతాయట. అందుకని సత్యం పలకాలి. సత్యం పలికేవాడికి సమస్త శాస్త్రాలు వశమవుతాయి, భగవద్ దర్శనమవుతుంది. అన్నిటికంటే గొప్ప తీర్థం ఏమిటి? సత్యం. తీర్థంబు సత్యంబు, తీర్థంబు ధర్మంబు, తీర్థంబు నిజము ఇంద్రియ నిగ్రహంబు. సత్యం పలకడం తీర్థయాత్ర, ధర్మమును ఆచరించడం ఒక తీర్థయాత్ర, ఇంద్రియ నిగ్రహం అదొక తీర్థయాత్ర. కాబట్టి ఇంద్రియాలని అదుపులో పెట్టి నిరంతరం భగవన్నామస్మరణం చేస్తే మీరు తీర్థయాత్రలు చేసిన ఫలితం పొందుతారు. సత్యం పలికితే తీర్థయాత్ర చేసిన ఫలితం పొందుతారు. ధర్మాన్ని ఆచరిస్తే తీర్థయాత్రలు చేసిన ఫలితం పొందుతారు. అందువల్ల ఇవేమీ లేకుండా ఉట్టినే తీర్థయాత్రలు చేయడం ఎటువంటిదో తెలుసా? కుళ్ళిపోయిన కాకరకాయల్ని నీళ్లలో ముంచి బయటికి తీయడం వంటిది. అవి కుళ్ళిపోయి వాసన వస్తున్న కాకరకాయల్ని గంగానదిలో ముంచి పైకి తీస్తే వాటి కుళ్ళు వాసన పోతుందా? దాని చేదు పోతుందా? పోదే. మనం కూడా అంతే, నిత్యం అసత్యాలు పొలుగుతూ, నిత్యం అధర్మం ఆచరిస్తూ, ఇంద్రియ నిగ్రహం లేకుండా, పెద్దలని గౌరవించకుండా, స్వేచ్ఛగా తుచ్చులై తిరుగుతూ తీర్థయాత్రలకు వెళ్ళి గంగలో మురిగితే లాభం ఏమిటి? అందువల్ల ముందు మనస్సు మారాలి. ఆ సత్యం పలకలేములండి. ఆ అదేదో ఉంది, ఏప్రిల్ 1 విడుదలలోలాగా బొత్తిగా సత్యాలు పలకడం కష్టం. అలా పలికితే కలియుగంలో కష్టమే. కానీ ఎంతో కొంత తన ధర్మం అనుసరిస్తూ సత్యం పలకాలి. ఇతడు ఆ కాలం వాడు గనక సత్యమే పలికేవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, సమస్త ప్రాణులను దయతో చూసినవాడు, దేవతలని, తల్లిదండ్రులను, అత్తమామలను, అగ్నిహోత్రుణ్ణి, విప్రులని పూజించేవాడు. ఏ విధంగా చూసినా అతడు చేసే పనులు మంచి పనులే. మంచి పనులు చేసినవాడు స్నానం చేయకపోయినా పవిత్రుడే. ఇటువంటి ఆయనకి ఓసారి ఇంట్లో తద్దినం వచ్చింది. వాడు నాన్నగారికి తద్దినం పెట్టవలసి వచ్చింది. నేను ముందే చెప్పాను, తద్దినములు మాత్రం మానకండి. దేవతల పూజ మానివేసినా దేవతలు సహిస్తారు, కానీ పితృదేవతలకి శ్రాద్ధములు పెట్టకపోతే వాళ్ళు ఆగ్రహిస్తారు. అది నీకు నరకమే తెచ్చి పెడుతుంది, వంశానికి గండం తెచ్చి పెడుతుంది. ఈ మధ్యన ఇంట్లో తద్దినాలు పెట్టడానికి ఓపికలు లేక ఎక్కడికో వెళ్ళి నామకే వస్తే స్వయంపాకం ఇచ్చేస్తున్నారు. ఇక గతి లేనప్పుడు చేయాల్సిన పనులు అవి, అన్నీ ఉండి చేయకపోతే పాపం కదటండి. ఈ జన్మలో ఎందుకు కొంతమంది అనారోగ్యం పాలైపోతున్నారు? ఎందుకు కొంతమందికి తిన్న జరగడం లేదు? ఎందుకు కొంతమందికి నిరంతరం అశాంతి? అంటే పితృదేవతల అనుగ్రహము లేకపోవడమే. అందువల్ల పితృదేవతల పేరు మీదుగా తప్పక శ్రాద్ధ మంత్రపూర్వకంగా పెట్టండి. మంచి వాళ్ళని పిలవండి, మంత్రం చెప్పించండి, కుదిరితే భోక్తలకు భోజనం పెట్టండి, లేదా స్వయంపాకాదులు ఇస్తారు పొత్తర్లు అనే పేరుతో అవి ఇవ్వండి, ఏదో ఒకటి చేయండి. ఆ ఇచ్చేది కూడా సరైన వాడికి ఇవ్వాలి. ఈ కథ యొక్క సారాంశం అది. పుణ్యశీలుడు ఇంత గొప్పవాడని చెప్పాం కదా, ఇతడు తన తండ్రికి శ్రాద్ధం పెట్టాలి అనుకున్నాడు. శ్రాద్ధం ఎప్పుడు తిథి నాడే పెట్టాలి, అంటే తండ్రి దశమి నాడు పోతే దశమి నాడే పెట్టాలి. తండ్రి ఏకాదశి నాడు పోతే ఏకాదశి నాడే పెట్టాలి. డేట్లతో సంబంధం, నక్షత్రంతో సంబంధం లేదది. అది కూడా మధ్యాహ్నమునకు తిథి ఉన్నప్పుడే పెట్టాలి. ఉదాహరణకి 9 నవమి ఉండి 9 తర్వాత దశమి వచ్చింది, అంటే మధ్యాహ్నానికి దశమి ఉన్నది. దశమి నాడు తండ్రికి తద్దినం పెట్టాల్సిన వాడు మధ్యాహ్నం దశమి ఉంది కనుక ఆ దశమి తిథిలోనే పెట్టాలి. అంతేగాని సూర్యోదయంతో లెక్కలేదు. దేవతలకి సూర్యోదయ సమయమునకు ఏ తిథి ఉంటే ఆ తిథే దేవతలకి ప్రీతికరం. అందువల్ల ఉదాహరణకి స్కంద పంచమి, సూర్యుడు 7 ఉదయించలేదు అనుకుందాం, ఏ చలికాలంలోనూ సూర్యోదయం 7 అయ్యింది, 7:30 పంచమి వెళ్ళిపోతుంది. 7:30 వెళ్ళిపోయినా సూర్యోదయం 7 అవుతుంది కనుక 7:30 దాకా పంచమి ఉంది కనుక స్కంద పంచమి ఆ రోజు చెయ్యాలి. కానీ తద్దినానికి అలా కాదు, మధ్యాహ్న సమయం వరకున్న తిథే తద్దినానికి మనకు వస్తుంది. అందుకే పంచాంగంలో ఆర్థిక తిథి అని పెట్టేసేవారు పూర్వకాలంలో. అసలు క్యాలెండర్లు వేసినప్పుడు అలా వెయ్యాలి, అవన్నీ ఏమి వేయకుండా ఉట్నే ఇస్తే ఉపయోగం ఉంది, అవన్నీ ఇవ్వాలి. కాబట్టి మధ్యాహ్న పూట ఉన్నటువంటి తిథిని చూసుకుని ఈయన తిథికి శ్రాద్ధం పెట్టాలనుకున్నాడు. శ్రాద్ధానికి భక్తులుగా ఓపికని బట్టి 3 లేక 2 పిలవాలి. 2 కూడా దొరకలేదు అనుకుందాం, ఇప్పుడు కరోనా కాలంలో కొంతమంది అసలు దొరకడమే లేదు, అలాంటప్పుడు కనీసం ఒక్కడికైనా కాళ్ళు కడిగి అన్నం పెట్టాలి. ఆ ఒక్కడు సన్యాసి కానీ పౌరాణికుడు కానైతే మరీ మంచిది. కానీ పౌరాణికులు సన్యాసులు తద్దినానికి ఎందుకు వస్తారు? భక్తగా వస్తారా? రారు. అయినా పెద్దలు కొంతమంది బతిమారి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి భోజనం పెట్టేవారు. శంకరాచార్యులు వారు అలాగే వెళ్ళాడు మండన మిశ్రుడి ఇంటికి. మండన మిశ్రుడు తద్దినం పెడితే భోక్తగా వ్యాసుడు జైమిని కూడా వచ్చారట అక్కడికి. ఏకంగా ఎక్కడి వ్యాసుడు ఎక్కడ జైమిని వాళ్ళని తద్దినానికి భోక్తలుగా పిలిచాడంటే ఆ మండన మిశ్రుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. తలుపు వేసుకుని రహస్యంగా తద్దినం పెడుతుంటే తలుపులు అడ్డుతాయా, తలుపులోంచి లోపలికి వెళ్ళిపోయాడు శంకరుడు. దాంతో మండన మిశ్రుడి గొడ్డు మండిపోయింది. తలుపు వేసుకుని లోపల రహస్యంగా తద్దినం పెడుతుంటే లోపలికి వస్తావా అన్నాడు. అప్పుడు వ్యాసుడు నవ్వి, ఏమయ్యా తలుపులు వేసుంటే తీయకుండా లోపలికి ఎలా రాగలిగాడు ఆయన? ఆయన శక్తి దాన్ని బట్టేనా నీకు అర్థం కాలేదా? ఆయన వాయువులాగా చొచ్చుకుపోగలడు. ఆయన మహాత్ముడు శంకరుడు లాంటి వాడు. ఈ తద్దినంలో ఆయన కూడా కూర్చుంటే మేము సంతోషిస్తాం, లేకపోతే మేము భోంచేయమన్నారు. అప్పుడు ఆయన క్షమించమని లెంపలు వేసుకుని, మీరు కూడా భోజనానికి రండి అన్నాడు. నేను భోజనానికి రావాలంటే నాకు ఒక దక్షిణ ఇవ్వాలన్నాడు ఆయన. ఏమిటా దక్షిణ? నీతో వాదించాలి, వాదనలో నిన్ను ఓడించాలి, అందుకని నాతో భోజనానంతరం వాదిస్తాను, శాస్త్రాలలో శాస్త్రచర్చ చేసి వాదిస్తానని నువ్వు నాకు దక్షిణ ఇస్తానని మాట ఇస్తే అప్పుడు నీతో నేను కూర్చుని భోంచేస్తానన్నట. ఓ శాస్త్రాలలో నాతో వాదించి ఎవరు జయం పొందలేరు, గ్యారంటీగా వాదిస్తానని మాట ఇచ్చి అప్పుడు భోజనం పెట్టాడు. తదనంతరం చర్చ జరిగింది. ఆ చర్చకి మండన మిశ్రుడి భార్య ఉభయభారత ఆవిడ, మహాసరస్వతి ఏకంగా ఆవిడనే మధ్యలో ఒక గొప్ప సాక్షిగా పెట్టారు, జడ్జిగా న్యాయమూర్తినిగా పెట్టారట. ఎంత గొప్ప విషయం అండి, భర్త గారు వాదిస్తున్నారు, వాదించేది శంకరుడితో, శంకరుడితో భర్త వాదిస్తే ఓడిపోతాడని తెలుసు, కానీ మధ్యలో జడ్జిమెంట్ ఇవ్వడానికి వాళ్ళు ఆవిడని పెట్టారట. సరే ఎంత కష్టం ఇది, మరి భర్త ఓడిపోతే సన్యాసం పుచ్చుకోవాలట. శంకరుడు ఓడిపోతే గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి, అద్వైతం విడిచిపెట్టాలి. శంకరుడు ఎలాగో ఓడిపోడు, అది ఆవిడికి తెలుసు. అంత గొప్పవాళ్ళు ఉండేవారు ఆ రోజులు. చివరికి ఎలాగో మండన మిశ్రుడు ఓడిపోయాడు, ఆయన సన్యాసం పుచ్చుకున్నాడు అనుకోండి, నలుగురు శిష్యుల్లో ఒకడైపోయాడు ఆయన. అవునా? ఈ కథంతా పక్కన పెడితే భక్తులుగా వ్యాసుడు, జైమిని, శంకరుడు ఇటువంటి వాళ్ళు వచ్చారంటే ఆ మండన మిశ్రుడు ఎంతటి మహామహిమ కలిగిన వాడు, ఎంత గొప్పవాడు ఆలోచించండి. అటువంటి వాళ్ళని భక్తులుగా పిలిచేవారు. కలియుగంలో అంత గొప్పవాడు దొరకపోయినా కనీసం కొంచెమైనా మంచివాడు దొరకాలి మనకి. ఈ పుణ్యశీలుడు తొందరపాటులో హడావిడిలో భక్తులుగా ఇతన్ని పిలిచాడు. అందులో ఒక ఆయనకి భోజనం పెట్టగానే ఇతనికి లేనిపోయిన వేదన కలిగిందట. సహజంగా తద్దినం పెట్టాక శరీరమునకు ఆహ్లాదం కలుగుతుంది, కానీ ఈయనకి శరీరానికి తాపం కలిగింది, వేడి వచ్చింది. అంటే శరీరం బాగా వేడెక్కిపోయింది, జ్వరం వస్తే ఎలా ఉంటుంది అలా అయిపోయింది. ఏమిటిది అనుకున్నాడు ఆయన. అంటే వచ్చిన భక్తులలో ఎవడో ఒకడు సరి అయిన భక్త కాదు, అతడు పాపాత్ముడై ఉంటాడు, నియమనిష్టలు లేనివాడై ఉంటాడు. సరి అయిన భక్త రాకపోతే ఎవడికి పెడితే వాడికి భోజనం పెడితే అన్నం పెట్టిన వాడికి అశాంతి వస్తుంది. అందుకే పూర్వకాలంలో భక్తులుగా పిలిచేటప్పుడు చాలా ఆలోచించేవారు, కాళ్ళ గోళ్ళు పుచ్చిపోయినా, బాగా దంతాలు నల్లగా అయిపోయినా, మరీ విపరీతంగా శరీరం నల్లగా ఉన్నా, రోగిష్టివాడైనా, ఇక చెయ్యడానికి పాపాలు చేసేవాడు, చుట్టా బీడి సిగరెట్ కాల్చేవాడికి, ఇలాంటి వాడికి తద్దినానికి భక్తకి పిలిచేవారు కదా. ఇంకేదైనా దానం ఇవ్వచ్చు, కానీ దీనికి మాత్రం వాడు పనికిరాడు. ఎందుకంటే పితృకార్యానికి కొంచెం నియమనిష్టలు కలిగిన వాడు ఉత్తముడు కావాలి గనక. బహుశా వచ్చినవాడు ఎవడో ఏదో లోపంతో ఉన్నాడు అనుకున్నాడు, ఈయన పట్టించుకోలేదు. హఠాత్తుగా కొద్ది రోజులకి ఈయన ముఖం గాడిద ముఖంలోకి వచ్చేసింది. వైరూప్యం ప్రాప్తమత్యుగ్రం రాసభానవత్తదా. ఆ కాలములో మహాత్ములకి అపచారం జరిగితే వాళ్ళ ముఖంలో వికృతత్వం వచ్చేది. ఇప్పుడు కలియుగంలో అలా రాదు, వాడికి అశాంతి, దుర్మరణము వస్తాయి, కుటుంబం నాశనం అయిపోతుంది, చచ్చాక నరకానికి పోతాడు. కానీ కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ఒకవేళ తద్దినంలో లోపం జరిగితే, లోపం జరిగిన కొద్ది రోజులకి ఈ తద్దినం పెట్టినటువంటి వాడికి రూపంలో మార్పు వచ్చేది, ముఖంలో మార్పు వచ్చేది, తర్వాత నానా అశాంతి వచ్చేది. ఇతనికి గాడిద ముఖం వచ్చేసింది, విరూపత్వం వచ్చింది, వికృతంగా చేతులు మారిపోయాయి. ఈ శరీరం పైభాగం అంతా గాడిద ముఖం, కిందంతా మానవ శరీరంతో విచిత్రంగా మారిపోయాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ అడిలిపోయి ఇదేమిటండి అనగా ఏం జరిగింది అన్నాడు ఆయన. అనగానే ఆయనకి అర్థమైంది, ఆయన గొంతు గాడిద గొంతుగా ఉంది, కై కై అని వస్తాయి గాడిదలు, అలా ఉంది ఆయన మాట్లాడితే. మాయదారి మిమిక్రీ నేను ఎక్కడ చేయగలను కానీ, కాబట్టి వీడు గొంతు కూడా గాడిద గొంతు అయిపోయింది, అడ్డగాడిద గొంతు అయిపోయింది. అప్పటికి అర్థమైంది దీనికి, నా గొంతే నాకు వికృతంగా వినపడుతున్నది అనగా నా ముఖంలో మార్పు వచ్చింది అని అర్థంలో చూసుకుంటే ఇతను చక్కగా అందమైన గాడిదలా కనపడ్డాడు. హడిలిపోయాడు ఈయన. అయ్యో, ధర్మాత్ముణ్ణి, పితృకార్యాలు చేసిన వాడిని, సత్యం పలికిన వాడిని, వేదం చదువుకున్న వాడిని, నాకీ కర్మ ఏమిటి, గాడిద ముఖం ఏమిటి అనుకుని ఏడుపు ముఖంతో ఇక ఇంట్లో ఉండలేక భార్యామణితోటి టాటా వీడుకోలు అని చెప్పేసి బయలుదేరిపోయాడు. ఎక్కడికి పోతున్నారండి అంటే ఈ ముఖం మారేదాకా తిరిగి ఇంటికి రానని చెప్పి బయలుదేరాట. ఏమండో ఈ ముఖం యథాప్రకారంగా మారాక ఇంటికి వచ్చేయండి బాబు, మీరు లేకపోతేనే ఉండలేనంది ఆవిడ. అంతేకాని ఇప్పుడు ఉండిపోండల్లా, ఎందుకంటే ఈ ముఖంతో ఉంటే ఆవిడ కూడా తట్టుకోలేకపోయింది బాబు. ఈ గాడిద ముఖంతో ఈయన తీర్థయాత్రలకు బయలుదేరి బయలుదేరి అదృష్టవశాత్తు సువర్ణ ముఖరీ తీరే ఋషి సంఘ నిషేవితే సువర్ణముఖి నదీ తీరానికి వచ్చాడనమాట. గార్ధభ ముఖంలోకి మారిపోయిన పుణ్యశీలుడు చివరికి సువర్ణముఖి నదీ తీరానికి వచ్చాడు. సువర్ణముఖి ఎక్కడుంది? కాళహస్తి దగ్గర ఉంది. ఆ ప్రాంతంలో ఒక ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమంలో ఒక ఆయన కూర్చుని పురాణం చెబుతున్నాడు. ఆయన చుట్టూతో మునులు ఉన్నారు, మునులు ఆయన్ని సేవిస్తున్నారు. వెంటనే ఈయన వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆయన ఒక్క నిమిషాల్లో కూర్చొని ఆయన అని పురాణం పూర్తి చేశాడు. పురాణం మధ్యలో డిస్టర్బ్ చేయకూడదుగా. హఠాత్తుగా పురాణం మధ్యలో వచ్చి, గురువుగారండి, మా ఆయన నన్ను కొడుతున్నాడండి, నన్ను ఏం చేయమంటారని అడిగింది ఒక ఆవిడ. పురాణం మధ్యలో అలా అడిగితే ఎంత ఇబ్బంది వస్తుంది, మా ఆయన నన్ను కొడుతున్నాడు ఏం చేయనంటే ఏదో గబుక్కు నేను హాస్యానికి మీ ఆయన తిరగేసుకుంటాం అన్న ఇవి నిజంగా కొట్టేసింది. అందుకే మా పొట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా మాట్లాడారు. భర్త కొడితే అది పబ్లిక్లో అందరి ఎదురుకుండా చేస్తే బాగుండదు, అందరూ పురాణం ఎదురు చేస్తే బాగుండదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మధ్యలో రాకండి. ఒకవేళ చెప్పదలిస్తే కాగితం మీద రాసి పంపించండి, తప్ప డైరెక్ట్గా చెబితే కొంచెం బాగుండదు. కలియుగ ప్రభావంలో ఏమిటో తెలియదు కానీ కొట్టడం తిట్టడం ఎక్కువైపోయిందండి. భార్యను కొట్టడం ఏమిటి, దిక్కుమాలాడు ఎంత నీచుడు వాడు. ఏ విధంగా అయినా ఆడవాళ్ళని కొట్టకూడదు, అత్యవసరం అయితే పూతన తాటకి వంటి వాళ్ళనైతేనే సంహరించాలి. అంతేగాని చిన్న చిన్న విషయానికి భార్య పాలకోవ అడిగితే కొట్టేయడమా, భార్య మీద అలిగి మంచం మంచి కిందకు తోసేయడమా, ఇవన్నీ ఎన్ని తప్పుడు పిచ్చి పనులు. ఇలాంటి తప్పుడు పనులు చేసేవాడు ఏ పుణ్యం చేసినా ఆ పుణ్యం నశించిపోతుంది. అలాగే భార్య కూడా భర్తను చితక కొట్టేయకూడదు, కర్ర పెట్టి బాధేయకూడదు. కొంతమంది వాళ్ళ వెర్షనే చెబుతారు, మా ఆయన కొట్టాడు తిట్టాడు అంటారు, కానీ ఈవిడు కొట్టిన విషయం చెప్పదు. ఒక ఆవిడ అలాగే చెప్పేది అనమాట మాతో, మా ఆయన కొట్టేస్తున్నాడు అండి తిట్టేస్తున్నాడు అండి అని. కానీ వాడేమంటాడు, ఈవిడ నన్ను ఏడిపించేస్తోందండి, నన్ను కొట్టిందండి చూడండి, నన్ను మంచం మీద తోసిందండి అంటాడు వాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరిది నమ్మాలో తెలియట్లేచ్చేవారు. ఆ మొగుడు చూస్తే వాడిని పెట్టలా ఉంటాడు, ఈవిడికి వచ్చేలా ఉంటుంది. ఆ మొగుడు ఈవిడ ఎలా కొట్టాడో నాకు అర్థం కాదు ఇప్పటికీ. సరే ఈవిడ పతివ్రత అయి ఉండొచ్చు, ఆ పిట్టలా ఇంత ఉన్నవాడు కూడా కొడుతూ ఉంటే తట్టుకుందేమో అనుకున్నాను చివరికి, అలా అనుకున్నాను. కొంతమంది చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది వాడు, వాడు చూస్తే మూడు అడుగులు ఉంటాడు, ఉఫ్ అంటే పడిపోతాడు. వాడు నన్ను కొట్టాడండి అంటుంది ఈవిడ, కాదండి ఆవిడే కొట్టిందంటాడు ఈయన. ఇవి నిజం, నేనేం అసత్యం అట్లా, ఇవి జరిగాయి. ఇందులో ఏది సత్యమో దేవుడికి తెలియాలి. సరే ఇవన్నీ మనం పక్కన పెడితే భార్యామణి వెళ్ళి రమ్మన్నది ఎందుకంటే ఈయన బాగుపడతాడని తెలుసు కనుక. ఆయన వచ్చి పురాణం పూర్తయ్యేదాకా అగస్త్యుడు అక్కడ కూర్చోమంటే కిక్కును అనకుండా కూర్చున్నాడు, ఎందుకంటే పురాణం మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు కనుక. ఆయనే అగస్త్య మహర్షి. ఇంతమంది మహానుభావులైన ఋషుల చేత సేవింపబడుతున్న అగస్త్యుడు కొంచెం పొట్టిగా పొట్టతో ఉన్నాడు, పరమజ్ఞాని. ఆయనకున్న శక్తి సామాన్య శక్తి కాదు, పర్వతాలను స్తంభింపచేశాడు, సముద్రం మొత్తం ఒక్క దెబ్బకి తాగివేశాడు. ఇంత ఎందుకు, నేను ఇంద్రుణ్ణి అని అహంకరించిన నహుషుణ్ణి కొండచిలువుగా మార్చి భూలోకంలో పారవేశాడు. ఇల్వలాసురుడు వాతాపి అని పేరు కలిగిన ఇద్దరు రాక్షసుల్ని చిటికలో చంపినవాడు. సముద్రం మొత్తం గుటుక్కు తగ్గడండి, ఒక్క దెబ్బకి తగేశాడు ఆయన. మొత్తం సముద్రాన్ని ఇలా దగ్గరికి వెళ్ళి ఏ చేతిలోకి రా అనగానే మొత్తం సముద్రం చేతిలోకి వచ్చింది. ఓంకే శివ ఎస్ స్వాహ అని ఒక్క గుటకలో తగాడు. మళ్ళీ రెండోసారి నారాయణ ఎస్ స్వాహ లేదు, మాధవ ఎస్ స్వాహ లేదు, సింగిల్ టేక్లో తాగేశాడు ఆయన. మనమేమో మంచినీళ్ళు సీసా తాగలేకపోతున్నాం గడగడ. ఇందాక వస్తున్నప్పుడు మా తాతగారు సిగ్నల్ దగ్గర ఒక క్షణం ఆపారు. అప్పుడు ఎడం వైపు చూశాను, అక్కడ కలిపురుషుడి షాప్ ఒకటి ఉంది, అందులో ఒకడు ఇంత సీసా తీసుకుని గడగడ తాగేశాడు. వాడు అపర అగస్త్యుడు అనమాట. ఆయన అగస్త్యుడైతే వీడు విగస్త్యుడు. ఒక్క దెబ్బకి ఆ సీసా మొత్తం గుడుక్కు గుడుక్కు తాగుతూ ఉంటే ఓహోరి నువ్వు ఎంత గొప్పవాడు రా బాబు అనిపించి అడిలిపోయావు. చూస్తే ఏమిటో భగవంతుడు వాడికా శక్తి పెట్టాడు, అంతటి విషాన్ని ఒక్క దెబ్బకి తాగగలిగాడు. సరే ఏదో పక్కన పెడితే అగస్త్యుడు సముద్రం మొత్తం తాగిన మహాత్ముడు. అటువంటి అగస్త్యునికి నమస్కరించి పురాణం అయ్యేదాకా పక్కన కూర్చున్నాడు. పురాణం అయ్యాక అగస్త్యుల వారు ఇప్పుడు ఈ గార్ధభముఖంతో ఉన్నటువంటి పుణ్యశీలుణ్ణి దగ్గరికి పిలిచి, నాయన నీ కష్టం ఏమిటి, సాధారణంగా మానవులకి గాడిద ముఖం ఉండదే, మానవ ముఖమే ఉండాలి, ఎందువల్ల నీ ముఖం ఇలా అయిపోయింది అని అడిగాడు. ఏమోనండి అది తెలియక మీ దగ్గరికి వచ్చాను. కుత్సితాస్యం మహాపాపం రక్ష రక్ష దయానిధే. నీవు తపోనిధివి, మహాతపస్యాలివి, అగస్త్యుడివి, నీ గురించి విన్నాను. ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా కన్నారా చూడగలనా అనుకున్నాను, నా అదృష్టవశాత్తు చూచాను. ఒక్కోసారి మనకి ఎంత ఆనందం కలుగుతుందో తెలిసినా, ఏ టీవీలోనో చూసి 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 ఎప్పుడైనా జీవితంలో ముఖాముఖి చూడగలమా అనుకున్నప్పుడు మన అదృష్టవశాత్తు ఆయన ఏ నాగోలుకో వచ్చి ఉపన్యాసం చెబుతూ ఉంటే అప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది. ఆహా ఈయన చూసామే అనిపిస్తుంది కదా, జ్ఞానులకు అలా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు వాళ్ళు కూడా అనుకున్నారట, ఎవరు పుణ్యశీలుడు అగస్త్యుడు మహాత్ముడు, జ్ఞాని, తపస్శాలి, ఆయన తన ప్రభావంతో ఏదైనా చేస్తాడు అని ఎంతో మంది చెబుతూ ఉంటే విన్నాడు. జీవితంలో ఒక్కసారైనా అగస్త్యుడిని చూడగలనా అనుకున్నాడు. ఇప్పుడు చూశాడు, అది కూడా గాడిదముకు వచ్చాక చూశాడు. పోనీ బాగున్న రోజుల్లో చూడలేదు, అది కూడా అదృష్టమే. కష్టకాలంలో ఆయన్ని చూడడం అదృష్టమేగా మరి. అందువల్ల నా భాగ్యం పండింది, ఏనాడు నిన్ను చూడలేనేమో అనుకున్న నేను చూడగలిగాను. నేను ఏదో తెలియని పాపం చేశాను, ఆ పాపం వల్ల నా మూతి మారిపోయింది, గాడిద ముఖం వచ్చింది. నువ్వే నన్ను రక్షించాలి, నువ్వు దయాస్వరూపుడివి. నేను ఏ పాపం చేయడం వల్ల ఈ రూపం వచ్చిందో తెలుసుకుని నన్ను ఈ రూపం నుంచి విముక్తుండి చెయ్యి. నా ముఖం తిరిగి నాకు వచ్చేలా చెయ్యి. పూర్వం నా ముఖం చాలా అందంగా ఉండేది, నిండు చందమామలా ఉండేది. మా ఆవిడ ముఖం చూసి వరించింది, ఇప్పుడు నన్ను భరించలేక తరిమేసింది బయటికి. దయతో నా ముఖాన్ని నాకు ఇప్పించవా, ఏ దోషం చేయటం వల్ల నాకు ఈ రూపం వచ్చిందని అడగ ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకుని విషయం కనిపెట్టేశాడు. నాయన, నువ్వు శ్రాద్ధానికి భోక్తగా బిడ్డలు లేని ఒక గుడ్డ అయ్యని పిలిచావు, ఆ పాపం వల్లే నీకు ఈ రూపం వచ్చేసింది. దానానికి అందరూ పనికొస్తారు, ఒక్క శ్రాద్ధంలో భోక్తగా మాత్రం పిల్లలు లేని వాడిని పిలవకూడదు. ఇది నియమం అంతే. శ్రాద్ధానికి ఆ నియమం పెట్టాడు శాస్త్రాలలో భగవంతుడు. శ్రోత్రియం పుత్రరహితం శ్రాద్ధేత్వం వినియుక్తవాన్. శ్రాద్ధంలో పిల్లలు లేని ఒకణ్ణి పిలిచావు, ఆయనకి నీకు దానం చేయాలనిపిస్తే ఇంకేదన్నా దానం ఇవ్వవలసింది, ఇంకో కార్యానికి పనవలసింది, కానీ పొరపాటున శ్రాద్ధంలో భక్తగా పిలిచావు. దానివల్లే నీకు ఈ ముఖంలో మార్పు వచ్చింది. ఒకవేళ ముఖంలో మార్పు రాకపోతే ఏ నరకానికో వెళ్ళి నానా యాతన అనుభవించేవాడివి. నిజంగా ఒక విధంగా భూలోకంలోనే గాడిద రూపంలో ఆ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవడం లాభం. నీవు సత్యం పలికేవాడివి, ధర్మాన్ని ఆచరించిన వాడివి. సత్యం ధర్మం ఈ రెండింటిని విడిచిపెట్టకుండా ఆచరించేటటువంటి వాళ్ళు తాము చేసిన పాపాన్ని ఇక్కడే వికృత రూపంలో అనుభవిస్తారు. ఇక్కడ అనుభవించడం వల్ల పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉంటుంది, తద్వారా పాపం నుంచి విముక్తి పొందుతాడు. అప్పుడు మరణించాక నరకానికి వెళ్ళడు, స్వర్గానికి కడతాడు. అదే ఇక్కడ ప్రాయశ్చిత్తం జరగకపోతే, ఈ వికృతాకారం రాకపోతే ఈ దుర్మార్గుడు శ్రాద్ధంలో చేసిన పాపం వల్ల మరణించాక కొన్ని వేల సంవత్సరాలు కఠోర నరకాల్లోకి వెళ్ళిపోతాడు. ఆ కఠోర నరక శిక్షలు అనుభవించడం కంటే ఇదే నయ్యం. ఇప్పుడు నీకు ఒక విషయం చెబుతున్నా, తక్షణమే ఈ సువర్ణముఖి తీరానికి ఉత్తర భాగంలో ఉన్న వెంకటాద్రి దగ్గరకు వెళ్ళు, కొండ మీదకి వెళ్ళు, అక్కడ ఆకాశగంగా అనే ఒక దివ్య తీర్థం ఉన్నది. ఆకాశగంగలో సంకల్పం చెప్పుకుని స్నానం చేసిన వెంటనే నీ పాపం పోతుంది, నీ గాడిద ముఖం పోతుంది, నీ వైరూప్యం తొలగిపోతుంది, సందేహం లేదు. అనగా దయతో నాకు కూడా వచ్చి ఆకాశగంగ చూపించి సంకల్పం చెప్పించి నా చేత స్నానం చేయించండి అన్నాడే. నీ నెత్తి మీద ఏదో ఉందంటే నువ్వేది అన్నట్టు వెనకడికి అవడం. పాపం అలాంటి మా పరమేశ్వర్ లాంటి లాయర్ గారు ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి, గురువుగారు మీ నెత్తి మీద అండి అదేదో తేగ ఉందండి అన్నట్ట, గడ్డి పరకు ఉందన్నట్ట. గడ్డి పరకు ఉందా, ఎలాగో చెప్పేవుగా, నువ్వే తీసి అన్నట్టు. అందువల్ల ఇతరులకు ఏదైనా సలహా ఇస్తే వాళ్ళు మన చేతే పని చేయిస్తూ ఉంటారు. ఏదో రోడ్డు మీద అరటి పండు తొక్కబడింది, కంగారులో వెళ్ళిపోతూ తొక్కబడింది తీయండి అంటే చెప్పావుగా నువ్వే తీయచ్చు అన్నట్టు పక్కవాడు. కాకపోతే అగస్త్యుడు ఈ మాట చెప్పగానే పుణ్యశీలుడు, మీరే దగ్గర ఉండి నన్ను కొండ మీదకి తీసుకువెళ్ళి ఆకాశగంగలో స్నానం చేయించండి అని ఎందుకన్నాడంటే, ఇతనికి కొండ పరిచయం లేదు, ఆకాశగంగ ఎక్కడుంటుందో తెలియదు. ఆ రోజుల్లో ఇప్పటికి మళ్ళీ నేమ్ బోర్డు లేవు, అక్కడ ఆకాశగంగ, పాపనాశనం, ఫ్రీ బస్సు ఇవేం లేవు. అందులో మనుష్య సంచారం తక్కువగా ఉండే కాలం అది ఆ కృతయుగంలో. అందుకని తీరా ఆకాశగంగ అనుకుని ఇంకో దాంట్లో ములుగుతామేమో, దానివల్ల పాపానికి ప్రాయశ్చిత్తం కాదేమో అని పాపం ఆర్ద్రతతో కంఠం ద్రవించిపోతూ ఉండగా అడిగాడు అన్నమాట, నన్ను అక్కడికి తీసుకెళ్ళు, ఆకాశగంగ చూపించు, సంకల్పం నువ్వే చెప్పు, నా చేత స్నానం చేయించు. స్నానం చేసి నేను పాపవిముక్తుడయ్యాక నీ పాదాలు పట్టుకుంటాను తండ్రి అని భక్తితో అడిగితే అగస్త్యుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అమ్మో నేను ఎక్కడ నడుస్తాను, కొండ మీద కనలేదండోయ్, నీ వంకతో మళ్ళీ కొండ మీదకి రావచ్చు, వచ్చి మా శ్రీనివాసుని దర్శనం చేసుకోవచ్చు. నాకు ఆ శ్రీనివాసుడు అంటే పరమభక్తి, ఆయన ఎన్నో పర్యాయములు నాకు దర్శనమిచ్చాడు, నీ వెంట వస్తానని చెప్పి ఆ రాత్రికి విశ్రాంతి తీసుకోమని మరునాడు ఉదయమే అతన్ని లేపి తక్కిన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని స్నానానంతరం కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ ఆకాశగంగ దగ్గరికి తీసుకెళ్ళాడు. తానే స్వయంగా సంకల్పం చెప్పాట, ఎంత అదృష్టవంతుడు ఈ పుణ్యశీలుడు అనిపిస్తుంది. అయితే ఇది కానీ గాడిద ముఖం వస్తే వచ్చింది కానీ పాపాలు బూడిదైపోయి యోగం పట్ల. అగస్త్యుడు లాంటి వాడు సంకల్పం చెబుతాటండి, చెప్పాడు అక్కడ. సంకల్పానంతరం బుడుంగని ముక్కు పుచ్చుకుని అందులో ములిగాడు. ముక్కు పుచ్చుకుని ఎందుకు ములుగుతారంటే ముక్కు పుచ్చుకుని ములగకపోతే ముక్కులోకి నీళ్ళు ఆడతాయి, కళ్ళల్లోకి నీళ్ళు ఆడితే, చెవుల్లోకి నీళ్ళు ఆడితే ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. అందుకని ముక్కు చెవులు ఇలా మూసుకుని ములిగితే లోపలికి నీళ్లు వెళ్ళవు. ముక్కుల్లోకి బాగా నీళ్ళు ఎడితే ఇక అక్కడి నుంచి హచ్చి హచ్చి అని తొమ్మడం, తుమ్మితే పక్కవాడికి భయం, ఎందుకు వచ్చింది ఈ గొడవ. అందుకని ముక్కులు మూసుకుని ములగాలట. ఎప్పుడైనా మొదటిసారి నీళ్లలో ములిగేటప్పుడు ఇలా రెండు చెవులు ఇలా ముక్కులు, ఆ తర్వాత కళ్ళు మూసుకుని ములగాలి. మునిగితే ఆరోగ్యం. అసలు స్నానం చేసే విధానంలో అదొక విధానం. ఈయన అలాగే ములిగాడు, మూడుసార్లు ములిగాడు. మొదటిసారి ములిగాడు, ఇంకా గాడిద ముఖం అలాగే ఉన్నది. సెకండ్ టైం ములిగాడు, గాడిద ముఖం అలాగే ఉంది. మూడోసారి ములిగి పైకి లేచాడు, గాడిద ముఖం పోయింది, అందమైన పూర్వ ముఖం తిరిగి వచ్చేసింది అతనికి. గొప్ప విషయం ఏమిటంటే కామ శక్రోపమం ముఖం అంటే మన్మధునితో పోల్చదగిన ముఖం వచ్చిందట. మన్మధుడి ముఖం ఎలా ఉందో ఇతని ముఖం ఎలా ఉందన్నారు. అంటే మన్మధుడు అంతటా అందగాడు అయిపోయాడు అనమాట. ఒక ముఖలో చెప్పాలంటే నాలాగా అందమైన ముఖం కలిగిన వాడు అయిపోయాడు. అలా అనుకోకపోతే అలా మరి ఎవడికి వాడు తన మన్మధుడు అనుకోవడం ధర్మంలండి. పక్కవాడు ముఖం మాత్రం అసహ్యంగా ఉంటుంది కానీ వీడి ముఖం అతను చూసుకుంటే అబ్బో ఎంత బాగున్నానో అనుకుంటాడు. ఏ దిక్కుమాలని చూసినా అలాగే అనుకుంటాడు. అది మానవ బలహీనత అనుకుంటాను కదా. కానీ ఇతడికి నిజంగా మన్మధ ముఖం వంటి ముఖమే వచ్చింది. ఇది పరమ పవిత్రమైన ఆకాశగంగా మహాత్మ్యం. ఇవ్వకూడని వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, ఇంట్లోకి ఎవడిని పెడితే వాడిని రానివ్వడం వల్ల వాడి పాదాల వల్ల ఇంట్లోకి వచ్చినటువంటి అపవిత్రత, ఇవన్నీ ఆకాశగంగా స్నానం వల్ల తొలగిపోతాయటండి. కొంతమందిని ఇంట్లోకి రానివ్వకూడదు. ఆ వ్యక్తి ఎవడో మనకు తెలియదు. అటువంటి వాడిని ఇంట్లోకి రానిస్తే ఇంటికి చాలా దోషం పట్టుకుంటుంది. అందుకే పూర్వం ఇంట్లోకి ఎవడన్నా అలాంటి వాడు వస్తే కాళ్ళు కడుక్కొని కాస్త ఆచమనం చేసి ఇంట్లోకి రానివ్వారు. ఏమో వచ్చినవాడు బ్రహ్మహత్యా పాపమే చేశాడు, స్త్రీ హత్య చేశాడు, శిశు హత్య చేశాడు, దొంగాడో ఏం మనకు తెలియదు కదా. పంచమహాపాతకములు చేసిన వాడు ఇంటిలో ఒక అడుగు పెడితే ఆ ఇల్లు తుడిచిపెట్టుకుపోతుంది. అందుకనే ఎప్పటికప్పుడు ఇంట్లో మణిద్వీపాన్ని పారాయణం చెయ్యాలి. మణిద్వీప పారాయణం వల్ల ఇలాంటి పాపాత్ములు అడుగు పెట్టడం వల్ల వచ్చే నీచత్వం తొలగిపోతుంది. పాపాత్ములు అడుగు పెట్టడం వల్ల ఇంటికి పట్టే శని తొలగిపోతుంది, కలిదోషం తొలగిపోతుంది. అలా దోషం తొలగించే శక్తి మణిద్వీపమునకు ఉన్నది. కాబట్టి వీలున్నంత వరకు మణిద్వీపాన్ని ఇంటిలో పారాయణ చేసుకోండి. నేను మొత్తం మణిద్వీపంలో ఉన్న అధ్యాయాలన్నీ పారాయణ చేసి యూట్యూబ్లో పెట్టించాను మన భక్తుల ద్వారా. కాబట్టి వద్దిపర్తి పద్మాకర మణిద్వీపం అంటే వచ్చేస్తుంది. అది ఇంట్లో ప్లే చేసుకోండి చాలు, మీరు హాయిగా వాస్తు దోషాలు తొలగించుకుని ఇంట్లో సుఖంగా ఉండవచ్చు. శ్లోకములే పారాయణ చేయాలి. అంతేగాని పిచ్చి పిచ్చి పాటలు ఉంటాయి, ఏముంటుంది దానిలో ఉపయోగం. మణిద్వీపానికి వారధులు వారధులు అంటే అది వినడానికి బాగుంటుంది కానీ దానివల్ల ప్రయోజనం తక్కువగా ఉంటుంది. శ్లోకమే పారాయణ చేయాలి. బ్రహ్మలోక దుర్ధభాగే సత్యలోకోస్తి సహస్రత మణిద్వీప సయేవాస్తి ఎత్ర దేవీ విరాజతే. ఇది మొదటి శ్లోకం. బ్రహ్మలోకం కంటే పైలోకంలో పైభాగంలో సత్యలోకమును ఒక లోకం ఉన్నది, అదే మణిద్వీపము, అక్కడ దేవి ప్రకాశిస్తున్నది అనే శ్లోకముతో మణిద్వీప వర్ణనం దేవీ భాగవతంలో ప్రారంభమవుతుంది. ఇది భక్తి శ్రద్ధలతో ఇంట్లో పారాయణం చేయించుకున్న మనం పారాయణం చేసిన పారాయణం చేస్తున్నప్పుడు విన్న ఇక ఇల్లు పరమ పవిత్రం అయిపోతుంది. చివరిలో చెప్పలేదా, నవీన గృహ నిర్మాణే వాస్తుయాగే తథైవచ పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే. కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు, గృహప్రవేశం చేస్తున్నప్పుడు ఎంతో భక్తితో శ్రద్ధతో మణిద్వీపమును ఇంటిలో పారాయణము చేయించండి. దానివల్ల వాస్తుయాగం జరిగిన పుణ్యం వస్తుంది, మీ ఇంట్లో శుభములు దొరుకుతాయి. కళ్యాణం తేన జాయతే, వాస్తుయాగము మొదలైనవి చేయడం వల్ల వచ్చే శుభములు కలుగుతాయి. మీ ఇంట్లో శుభములు తప్ప అశుభాలు ఉండవు. అందువల్ల ఇంటికి ఉన్న దోషాలు పోవడానికి, వాస్తు దోషాలు పోవడానికి, నీచులు ఇంట్లో అడుగు పెట్టడం వల్ల వచ్చే దోషాలు పోవడానికి ఈ మణిద్వీపమే దిక్కు. ఇంక ఏది అంత బాగా ఇంటిని బాగు చేయలేదట. అందుకని పూర్వకాలంలో మణిద్వీప పారాయణం చేయించేవారు. అసలు సాధ్యమైనంత వరకు ఎవరిని పెడితే వాడిని ఇంట్లోకి ఎందుకు రప్పించడం? నీకు వాడు ఎవడో తెలియదు, ముక్కు మొగం తెలియదు, వాడు ఏ పాపాత్ముడో తెలియదు. అటువంటి వాడిని అనవసరంగా ఇంట్లోకి పిలిచి, పర్వాలేదు మా ఇంట్లోకి రండి, మా బెడ్రూమ్లో మీరు పడుకోండి, మేము హాల్లో పడుకుంటాం అంటే తెల్లారేసరికి బెడ్రూమ్లో ఉన్నాను ఎత్తుకుపోతాడు. నిజంగా జరిగింది ఇది. గణపవరం ఒక పల్లెటూళ్ళో కొంతకాలం నేను పురాణం చెబుతూ ఉండిపోయాను. ఆ ఊళ్ళో మాకు తెలిసిన ఒక మిత్రుడు ఉండేవాడు, నాకు మిత్రుడు, క్లాస్మేట్. వాడు పురాణాల్లో అతిథులకి సేవ చెయ్యాలని విన్నాడు. అతిథులకి సేవ చేయాలని విన్నాడు తప్ప మిగతావన్నీ వినలేదు. ఈ పురాణం వినేవాడు కొన్ని వింటారు, కొన్ని వినరండో, వాడికి నచ్చింది వింటాడు. అలాగే వీడు కూడా అతిథులకి సేవ చేయాలి, అతిథుల్ని దేవుళ్ళ చూడాలి, విష్ణువులో చూడాలని ఎప్పుడో చెప్పాడు నేను పురాణంలో. ఓ రోజున సాయంకాలం వేళ భిక్షాందేహను ముష్టిడు వచ్చాడు. వెంటనే ముష్టివాడిని, ఆహా, ఈ ఇంటికి వచ్చిన ముష్టివాడు సాక్షాత్తు విష్ణువు, అబ్బో అతిథి దేవో భవ అభ్యాగత స్వయం విష్ణు అని మా పద్మాకర్ గారు చెప్పారని వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి వాడి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకున్నట్ట. వాడి కంగారు అడిపోయి నేను ముట్టాడండి అన్నట్ట. ముట్టే అడిగి లేదు, గిట్టే అడిగి లేదు, నువ్వు విష్ణువు అన్నాడు ఈయన. వాడికి అన్నం పెట్టాడు శుభ్రంగా. వాడి ఇంట్లో బెడ్రూమ్ అదృష్టవశాత్తు వాళ్ళు ఆవిడ ఎవరు ఇంట్లో లేరట. అందుకని ఇది మంచం మీద నువ్వు పడుకోని వీడు వచ్చి హాల్లో పడుకున్నాడు. పొద్దుటే వాళ్ళు ఆవిడ పుట్టింటి నుంచి వచ్చి కాలికి బిల్ల కొట్టగానే వీడు తలుపు తీయగానే అమ్మమ్మ అడిగిపోయింది ఆవిడ. కట్టు చూసుకుని ఏమిటి ఆకారం అంది. అప్పుడు చూసుకుంటే ఒంటి మీద డ్రాయర్ కూడా లేదు. వీడు కంగారు పడి కట్టిన మొహానికి కట్టుకుని, నడువు కట్టుకుని, మొహానికి కట్టుకుని ఉపయోగం ఉందండి, నడువు కట్టుకుని కంగారు పడి బెడ్రూమ్లోకి వెళిస్తే ఇంట్లో పరుపు లేదు, మంచం మీద దుప్పటి లేదు, బీరువా బార్లా తెరిచి ఉంది, అందులో ఉన్న నగలు, డబ్బు, కట్టలు, సమస్తం ఇంట్లో ఉన్నవన్నీ ఊడ్చుకుని వీడు నిద్రపోతూ ఉండగా ముష్టాడు పట్టుకుపోయాడు. బహుశా వీడు పడుకున్నాక వాడు ఏ మత్తు మంది పెట్టాడు, అసలు వీడికి మెలుగు కూడా రాలేదు. అండి, పక్క వాళ్ళు అన్నారు రాత్రి 2-3 ఎడ్ల బళ్ళు వచ్చాయండి, మీరు ఏమన్నా పుట్టింటికి పెడుతున్నారేమో, మెత్తారింటికో అనుకున్నాం మేము అనుకున్నారు వాళ్ళు. రామరామ, ఇల్లంతా ఊడ్చిపెట్టి పట్టుకుపోయాడు. జరిగింది మా కళ్ళ ముందు జరిగింది. తర్వాత వాడికి మళ్ళీ ఇంట్లో మంచం అమర్చుకోవడానికి, వాళ్ళ ఆవిడకి మంగళసూత్రాలు చేయించడానికి 25 పట్టిందిట. వీడు మొత్తం కొల్లగొట్టి పట్టుకుపోయాడు. వీడు నానాయాత్ర పడి వ్యవసాయం చేసి అవి చేసి ఇవి చేసి కూడబెట్టేసరికి 25 పట్టింది. ఈ కంగారులో కర్మ ఏమిటంటే, పక్కింటి వాళ్ళ దగ్గర వీళ్ళు ఆవిడ 2 గాజులు బంగారం గాజులు ఎరువు తెచ్చిందిట. వీడింట్లో సొమ్ము పోతే పోయింది, పక్కింటి ఆవిడ బంగారపు గాజులు కూడా. ఆవిడ వచ్చి నా గాజులు అంది. దాంతో వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కూలీ పని చేశారు 2 ఏళ్ళు తమ పొలంతో పాటు పక్క పొలంలో కూడా. కాబట్టి ఈసారి మీకు ఎవరన్నా ముష్టాడు వస్తే వాడిని ఇంట్లో తీసుకెళ్ళి పడుకోబెట్టండి, మా గురువుగారు చెప్పారండి, అంతే కదా ఏమండి విశ్వనాథ్ గారు. అందుకనే కొంచెం అతి జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది కలియుగంలో. మనం ఎవరికైనా కాస్త దానం చేయమన్నాం కానీ ఇంట్లో పడుకోబెడితే ఎలాగండి? దాంతో ఎంత ప్రమాదం వస్తుందండి బాబు. అతిథి దేవో భవ అండమే కాకుండా తర్వాత వచ్చే వాటిని కూడా తెలుసుకోవాలి. ఎవరిని పెడితే వాడిని, వాడి ముక్కు ముఖం తెలియకుండా, వాడి ప్రవర్తన తెలియకుండా ఇంట్లోకి పిలవకూడదు. పిలిస్తే ఇంటికి నానాయాతన వచ్చేస్తుంది, ఇంట్లో వాళ్ళకి పాపాలు వస్తాయి. ఇదిగో ఇటువంటి పాపములన్నీ ఆకాశగంగా స్నానం వల్ల పోతాయట. నీచులను ఇంట్లోకి పిలవడం వల్ల వచ్చేది, అలాగే నీచ సంపర్కం, మద్యపానము, తర్వాత తిరగకూడనటువంటి వాళ్ళతో తిరగడం వల్ల, ఇటువంటి వాటి వల్ల వచ్చే మహాపాపములన్నీ కూడా ఆకాశగంగా స్నానం వల్ల తక్షణం తొలగిపోతాయి. అంత గొప్ప పుణ్యమునిస్తుంది ఆకాశగంగ. కాబట్టి వీలున్నప్పుడు ఆకాశగంగలో సంకల్పపూర్వకంగా స్నానం చేయండి అని మనకి వేదవ్యాసుల వారు అందించారు. ఇక ఇక్కడ నుంచి చక్రతీర్థ మహిమ. ఇది చాలా గొప్ప తీర్థం. 7 కొండల మీదకి వెళ్ళిన వాళ్ళలో మీలో చక్రతీర్థం ఎవరన్నా చూసారా? ఒక్కరు చూశారండి. అమ్మాయి, నా జీవితం ధన్యమైంది. ఆఖరి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఒక ప్రసాదం ఇస్తాను, మర్చిపోకుండా ఒక కొండ అవడికి వండి. చక్రతీర్థానికి వెళ్ళిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళని శాస్త్రం చెబుతున్నది. కొండల మీద చాలా తీర్థాలు ఉన్నాయి, అందులో చక్రతీర్థ మహిమ చాలా గొప్పది. పురా శ్రీవత్స గోత్రీయ పద్మనాభో చితేంద్రియ చక్ర పుష్కరిణీ తీరే సోతప్యత్యత మహత్తపః. పూర్వం శ్రీవత్స గోత్రంలో పుట్టినటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు పద్మనాభుడు. జితేంద్రియుట్ ఆయన, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, దత్తాత్రేయుడు వంటి వాడు, మహాతపస్సు చేసిన వాడు ఆయన. ఒకసారి నారదుడు ఆయనతోటి, నీకు ముక్తి కావాలంటే ఇంక అక్కడ ఎక్కడ కాదు, 7 కొండల మీదకి వెళ్ళిపో, 7 కొండల మీద ఒక తీర్థం ఉంది, ఆ తీర్థం దగ్గర తపస్సు చేయి అన్నాడు. ఇప్పుడు దానికి చక్రతీర్థం అని పేరు, కానీ అప్పటికింకా చక్రతీర్థం అని పేరు లేదు, అప్పటికి అది తీర్థం. ఫలానా తీర్థం ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి తపస్సు చెయ్యి అని నారదుడు చెబితే అక్కడికి వెళ్ళి కఠోర దీక్షతో ఇంద్రియ నిగ్రహంతో మహాతపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తున్న కాలంలో ఒంటిపూట భోంచేసేవాడు, ఎవరితోటి కఠిన వాక్కులు పలికేవాడు కాదు, పరుషంగా పలికేవాడు కాదు, పరమ జ్ఞానంతో తపస్సు చేశాడు. నిరంతరం పగటిపూట కాసేపు పురాణములు పారాయణ చేసుకుని మధ్యాహ్నం వేళ ఓ పండో ఓ కాయో ఏది దొరికితే తిని మళ్ళీ తర్వాత నారాయణ అష్టాక్షరి మంత్ర జపం చేస్తూ తపస్సు చేశాడు. 12 సంవత్సరములు చేశాట తపస్సు అక్కడ. ఏవం ద్వాదశ వర్షాణి పద్మనాభో మహాముని, ఈ పద్మనాభుడనే మహాముని 12 సంవత్సరముల పాటు నిగ్రహంతో తపస్సు చేశాడు, ఉగ్ర తపస్సు చేశాడు, ఆహార నియమంతో తపస్సు చేశాడు, పురాణములు శ్రద్ధతో పారాయణము చేసుకుంటూ తపస్సు చేశాడు. ఈ మహాతపస్సుకు మెచ్చుకుని దేవతలకి కూడా దర్శనమివ్వని శ్రీమన్నారాయణుడు వాసుదేవుడు అనంతుడు పద్మనాభుడి దగ్గరికి, ఆ పద్మనాభుడే వచ్చి దర్శనమిచ్చాడు. శంఖ చక్ర గదా పద్మములు ధరించి మరీ దర్శనమిచ్చాడు, 4 భుజములతో దర్శనమిచ్చాడు. అంత తేలిగ్గా ఆయన ఎవరికి దొరకడు. సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనక ప్రభావళి జేరి భవాంధకారముల చెక్క కదాటుదురు. పూర్వం పండితులు 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఆయన కాళ్ళు కనపడితే చాలు, కాళ్ళు కనపడకపోతే కాలి గోళ్ళు కనబడినా చాలు, ఆ గోళ్ల మీద తల పెట్టి నమస్కరిస్తే చాలు, కనీసం పాదాలు దొరకకపోతే పాదాల కింద ఉన్న ఎంత దుమ్ము దొరికినా చాలు, ఆ దుమ్ము శిరస్సును వేసుకొని మేము తరించాలి అనుకుంటూ ఉంటారట. అలా తపస్సు చేసేవారు పూర్వకాలంలో పండితులు. అయినా 1000 సంవత్సరములు తపస్సు చేసినా ఆ పండితులకి భగవంతుడి పాదాల దర్శనం కాలేదు, ఆయన కాలి గోళ్ల దర్శనం కాలేదు, కాలి కింద ఉన్న ఎంత దుమ్ము కూడా చూడలేకపోయారట. కానీ ఈయన అదృష్టం, ఈ శ్రీవత్సగోత్రుడు, ఈ పద్మనాభుడు ఏ పూర్వజన్మలో పుణ్యం చేశాడో, నారదుణ్ణి ఎంత భక్తితో గురువుగా స్వీకరించాడో, ఆ గురు మహిమ వల్ల, గురు కటాక్షం వల్ల 12 సంవత్సరములకి శ్రీమన్నారాయణ దర్శనం పొందగలిగాడు. ఓన్లీ 12 ఇయర్స్, 12 ఏళ్లలో దర్శనం పొందగలిగాడు. అది చాలా కష్టమే. కారణం చెప్పమంటారా? 1, ఆయనకున్న సంపూర్ణ గురుభక్తి. ఆయన గురువు నారదుడు అని చెప్పాం కదా. నారదుడు నువ్వు కొండ మీదకి వెళ్ళు, అక్కడ ఒక తీర్థం ఉన్నది, అక్కడ తపస్సు చెయ్యి అని చెప్పగానే, నారదా అక్కడికి వెళ్ళిపోతే నిజంగానే తపస్సు ఫలిస్తుందా, విష్ణువు దర్శనమిస్తాడా అని ఎక్కడ పిచ్చి ప్రశ్న వేయలేదు. ఆయన చెప్పాడు, ఈయన మారు మాట్లాడకుండా కొండ మీదకి వెళ్ళిపోయాడు. అలాంటి గురుభక్తి మనకు ఉండాలి. అలా ఉంటే భగవంతుడి అనుగ్రహం వస్తుంది, నువ్వు అనుకున్న పని అవుతుంది. ఎంతమందికి ఉంటుంది ఆ భక్తి? అయ్యా 143, 144 శ్లోకాలు పారాయణం చెయ్యి, లలితా సహస్రనామంలో నీ కోరికలు తీరతాయని చెప్పాను అనుకో, సరిపోతుంది అంటారండి? ఆ మాత్రమే చాలంటారండి? 143, 140 ఓన్లీ 2 శ్లోకాస్ అండి, 2 శ్లోకాలకే అమ్మవారు ప్రత్యక్షం అవుతుందా అని నువ్వు అడగగానే అందులో నీకు నమ్మకం లేదన్నమాట, అవిశ్వాసం ఉందన్నమాట, అందుకే నీకు భగవద్ దర్శనం అవ్వడం లేదు. 2 శ్లోకాలు అంటే ఏంటి? 2 అక్షరములు చాలు, 1 అక్షరం చాలు. క్లీన్ మనమంటే అను భక్తితో ఆ క్లీన్ జపం చెయ్యి, నీకు అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. కాదు ఉత్తి ఓం మను అని గురువుగారు నీకు చెప్పాడు, ఓం మను నీకు భగవత్ కటాక్షం కలుగుతుంది. అంతేకాని ఏమండి 4 పెద్ద యజ్ఞగుండములు పెట్టించి అంతెత్తు నిప్పు పుట్టించి అందులో పూర్ణాహుతి వేయించి యజ్ఞం చేయించక్కర్లేదంటారండి, ఇంత చేసి 2 శ్లోకాలు చదువుకుంటే చాలా అండి అని నువ్వే అడిగితే ఇంకా ఆయన ఏమంటాడండి? వీడే సలహా ఇస్తారు డాక్టర్ గారికి, డాక్టర్ గారు ఇంజక్షన్ అక్కర్లేదా అండి, ట్యాబ్లెట్ చాలా అండి, అందుకే డాక్టర్ గారు మండిపోయి పొడి చేస్తారు ఉప్పుని. అప్పుడు ఏమవుతుంది వాడికి? ఓహో వీళ్ళకి ఎక్కువ భారీ ఖర్చు ఉంటే గాని ఫలితం రాదని అనిపిస్తోంది కనుక ఓ 10 రూపాయలతో వదిలిపోయే యజ్ఞాని 2 లక్షలు అని వసూలు చేస్తాడు, దానికి 2000 ఖర్చు పెడతాడు, మిగతా 1,98,000 ఇంట్లో బ్యాంకులో వేసుకుంటాడు. నువ్వే మన తయారు చేస్తున్నావు చేతులారా. ఆయనకి తెలియదా ఎంత చేయించాలో. కాబట్టి అనవసరముగా లేనిపోని అవిశ్వాసాన్ని కలిగించుకొని పాడైపోతున్నావు. మహాత్ములైన మునులు చూసి చూడగానే వాడు ఏం చేసుకుంటే బాగుంటుందో చెబుతారు, చెప్పినట్టు చేస్తే ఇక తిరుగుండదు. గుర్తుపెట్టుకోండి, నమ్మకమే కావాలి. ఇంకా 2వ ప్రశ్న వేయకూడదు అంతే. అలా వేయకుండా చెప్పినది చేసిన వాళ్ళందరూ బాగుపడ్డారు, అడ్డకోలు ప్రశ్న వేసిన వాళ్ళంతా ఎన్నాళ్ళైనా బాగుపడకుండా అలాగే ఉన్నారు. ఈ మధ్యన ఒక ఆవిడ తగిలింది, ఎలా దొరికిందో పేటర్ నెంబర్ దొరికేసింది. ఆవిడకేదో జాతక దోషం ఉంది, ఆవిడ అడిగితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగదోష పరిహారం కోసం ఏదో చేసుకోమన్నాను. సింపుల్ ఖర్చు, పెద్ద ఖర్చు కాదు. నేను ఓపిదేవిలో చేసుకోవచ్చా అండి, తిరుత్తడి వెళ్ళొచ్చా అండి, లేక విశాఖపట్నంలో చేసుకోవచ్చా అండి, లేక హైదరాబాద్లో చేసుకోవచ్చా అండి అంది. ఎక్కడైనా చేసుకోవచ్చమ్మా అన్నాను. ఏదో మా తమ్ముడు రికమెండేషన్లు అండి అందుకని. ఎక్కడైనా చేసుకోవచ్చు అంటే 1,000 రూపాయలతో చేయొచ్చా అండి, 10,000తో చేయొచ్చా అండి, 100,000తోట అండి, నీ సామర్థ్యాన్ని బట్టి చేయి తల్లి అన్నాను. పంతులు గారితో చేయించవచ్చా అండి, లేకపోతే మా ఆయనతో చేయించవచ్చా అండి? అమ్మా, పంతులు గారు దొరికితే పంతులు గారితో, లేకపోతే గంతులు గారు దొరికితే మీ ఆయనతో గంతులు ఏం చేయించుకోమా? అక్కడ నేను కూడా కూర్చోవచ్చా అండి, నేను కూర్చోకూడదా అండి? కూర్చుంటే కూర్చో, లేకపోతే లేదు తల్లి అన్న. ఆ రోజు సాయంత్రం వేళ మా ఆయనతో సంపర్కం ఉండొచ్చా అండి ఇలా అడిగింది. చివరికి వచ్చరికి రామరామ చెప్పలేక చెప్తాను, నేను వాడక విసిగెత్తిపోయి. ఇంక నేనేం చెప్పను నేను. ఇక అక్కడి నుంచి బాబు ఆయన విసిగిపోయి, ఒరే బాబు నువ్వు చూడరా ఫోన్ అన్నాను ఆయన. ఇక వాడి పని అయిపోయింది. ఇక వాడికి చూడండి 50 సార్లు అంటే 600 సార్లు 600 సార్లు ఇంకా వాడి అడిగే ప్రశ్నలకి వాడికి పిచ్చెక్కిపోయి, గురువు గారు నన్ను ఏం చేయమంటారండి అన్నాడు. మా తమ్ముడికి అంటకట్టే బాబు మళ్ళీ ఆయనే కదా రికమెండ్ చేశారన్నాను. మా తమ్ముడు గారు కొంచెం ఓపిక ఎక్కువండి, ఆయన ఎన్ని రోజులైనా వాడతాడు, ఎల్ఐసి ఏజెంట్లు కొంచెం ఓపిక ఉంటుంది, వాళ్ళ రకరకాల ప్రశ్నలు వేస్తారు కదా. అందువల్ల దీనివల్ల మా ఆవిడికి వస్తుందండి డబ్బు, నాకు వస్తుందా అండి, నాకు పోయాక వస్తుందా అండి, పోకముందు వస్తుందా అండి, ఇవి అడుగుతుంటారు. నామినేషనా నామినీయా ఏవో ఉంటాయి నాయన గొడవ. బాబోయ్ ఎల్ఐసి వాడికి ఎంత సహనం కావాలో. అందువల్ల ఆ సహనం ఆయనకు ఉంది కనుక ఆయన గంటగట్టి బాబు అన్న ఆయనకి విసిగెత్తి. ఏం ప్రశ్నలు, అర్థం పత్రం లేకుండాను చెప్పిన ప్రకారంగా అర్చకుడిని నమ్మి చేయించుకుంటే ఫలితం వస్తుంది, లేదా అసలు అడగకు వదిలి. ఎందుకు ఇంత గొడవ? పాప ఆయన ఏదో 2,000 అడిగాడు దక్షిణ. ఈ రోజుల్లో 2,000 దక్షిణ పెద్ద గొప్ప కాదు. ఏదో యజ్ఞానికి పనికి వచ్చే సామాగ్రి తెచ్చుకోమన్నట్ట. ఇక అక్కడి నుంచి 2,000 ఇవ్వచ్చా అండి ఆయనకి, ఎక్కువ అంటారా తక్కువ అంటారా? నేనేం చెప్తున్నది ఎక్కువ తక్కువ? అది ఎక్కువ కాదు అని నీకు తెలియాలి. అన్నం తినేవాడికి 2 బూరెలు తింటే ఎక్కువ అవుతాయో తక్కువ అవుతాయో వాడికి తెలుస్తుంది. 2 బూరెలు తినక ఇంకో బూరు తినాలనిపించింది మొన్న మన భోజనాల్లో బూరెలు వేసేట్టుగా ఆ బూరెలు కూడా భారీగా ఉన్నాయట. ఒక్కొక్కళ్ళ అదృష్టం 10 బూరెలు తినగలరు. ఇది అలాంటి అర్భకురాలు పాప ఒక్కటి తింటే ఏవో అంటుంది. ఏం చేస్తాయి, ఎవడ అదృష్టం వాడిది? ఈ పిచ్చి ప్రశ్నలు వద్దు. ఒక్కసారి మీ గురువు గారు మిమ్మల్ని ఇలా చెయ్యమని చెబితే మారు మాట్లాడకుండా అలా చెయ్యండి, మీకు భగవద్ దర్శనం అవుతుంది. మహానుభావుడైనటువంటి ఆ పద్మనాభుడు నారదుణ్ణి నమ్మాడు, 12 ఏళ్ళు తపస్సు చేశాడు, 12 ఏళ్ళకి శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. అది గురుభక్తి. గురుభక్తితో పాటు వెంకటాచల మహాత్మ్యం. ఆ గురువుగారు వెంకటాచలం మీద తపస్సు చేస్తే తొందరగా విష్ణువు దర్శనమిస్తాడు అని చెప్పాడు, చెప్పగానే నమ్మాడు, వెంకటాచలం మీదకి వచ్చాడు. వెంకటాచలం మీదకే వెళ్ళాలండి, ఇంకొక ఆంకటాచలానికి వెళ్ళకూడదా అనే ప్రశ్న వెయ్యలేదు. ఇంత గట్టిగా చెబుతున్నాను కాబట్టి ఇక మీదటైనా భవిష్యత్తులో అది గుర్తుపెట్టుకోండి. ఒక మంత్రం గురువు చెప్పాడంటే, ఒక స్థలమునకు వెళ్ళమన్నాడంటే, ఇక 2వ ప్రశ్న లేకుండా పెడితే తిరుగు లేకుండా ముక్తి పొందుతారు. గురువుగారు మీరు ద్వారక రమ్మన్నారు అనుకోండి, కానీ ద్వారక రావడం కుదరదండి. ద్వారకకి బదులుగానండి ద్వారకాని హోటల్కి వెళ్ళొచ్చండి అని అడిగితే నేనేం చెప్తాను, వెళ్ళు హోటల్కే వెళ్ళు. ఆ పని చెయ్యమన్నారంటే దాని వెనకాతల గురువులకి ఎంత ప్రేమ లేకపోతే చెబుతారు, వాడికి ఏ ప్రాయశ్చిత్తం చేయించాలో ఎరిగి చెబుతారు. ఆ వ్యక్తిని చూసినప్పుడే చెబుతాం మేము. అందువల్ల పద్మనాభుడు అదృష్టవంతుడు. పరమ పవిత్రమైన వెంకటాద్రి మీదకి నారదుడు చెప్పగానే వెళ్ళాడు, ఆయన చెప్పిన రీతిలోనే గురువు గారి మీద నమ్మకంతో తపస్సు చేశాడు, శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఆయన భక్తితో ఇలా స్తోత్రం చేశాట. ఈ స్తోత్రం మీరు కూడా అనండి, మీకు శుభం కలుగుతుంది. ఇది పద్మనాభుడు చేసిన వెంకటాద్రి మీద చేసిన శ్రీనివాస స్తుతి. నమో దేవాధిదేవాయ వెంకటేశాయ శార్ంగిణే నారాయణాద్రివాసాయ శ్రీనివాసాయ తే నమః. ఈ శ్లోకాలు మొత్తం 4 ఉంటాయి, అన్నిటికీ చివరిన శ్రీనివాసాయ తే నమః అని వస్తుందన్నమాట. నమః కల్మషనాశాయ వాసుదేవాయ విష్ణవే శేషాచల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. నమస్త్రైలోక్యనాథాయ విశ్వరూపాయ సాక్షిణే శివబ్రహ్మాది వంద్యాయ శ్రీనివాసాయ తే నమః నమః కమలపత్ర నేత్రాయ క్షీరాబ్ధిశయనాయ తే దుష్టరాక్షస సంహర్త్రే శ్రీనివాసాయ తే నమః ప్రణతార్తి వినాశాయ శ్రీనివాసాయ తే నమః. ఈ విధంగా శ్రీనివాస నీ కొరకు నమస్కారం అని మకుటంగా స్తోత్రం చేశాడు. నువ్వు సమస్త దేవతలకి ఆదిదేవుడివి, వెంకటాచల నివాసుడివి, శారంగం అనే కోదండం ధరించేవాడివి, నారాయణ అని పేరు కలిగిన కొండ మీద నివసించేవాడివి. అటువంటి శ్రీనివాస నీకు నమస్కారం. సమస్త కల్మషములు తొలగించే నీకు నమస్కారం. మేము చేసే పాపాలు ఒకటా రెండా మూడా నాలుగా లెక్క పెట్టడానికి వీలు కానన్ని కల్మషములు, కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, పాపాలు మాలో ఉన్నాయి. ఇవన్నీ దర్శన మాత్రంతో, స్పర్శన మాత్రంతో, నామస్మరణ మాత్రంతో తొలగించే నీకు నమస్కారం. శేషాద్రి మీద నివసించే నీకు నమస్కారం. ముల్లోకాలకి వల్లభుడవైన, నాథుడవైన, ప్రభువైన నీకు నమస్కారం. విశ్వరూపుడవైన నీకు నమస్కారం. సమస్త లోకాలకి సాక్షిగా ఉండే నీకు నమస్కారం. శివుడి చేత, బ్రహ్మ చేత, ఇంద్రుడి చేత, ఇంకా అనేక దేవతల చేత, సుర సిద్ధ సాధ్య నర కిన్నర పందగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతుల చేత నమస్కారాలు అందుకునే శ్రీనివాస నీ కొరకు నమస్కారం. పద్మ పత్ర నేత్రుడివైన నీకు నమస్కారం. తామర పువ్వు రేకులు వంటి కళ్ళుట ఆయన కళ్ళు, ఆయన కళ్ళు తామర పువ్వు రేకుల్లో అందంగా ఉంటాయి. అటువంటి కళ్ళు కలిగిన నీకు నమస్కారం. క్షీరసాగరంలో నిద్రపోయే నీకు నమస్కారం. దుష్టులైన రాక్షసులను సంహరించే శ్రీనివాస నీకు నమస్కారం. ప్రణత ఆర్తి వినాశాయ శ్రీనివాసాయ తే నమః. ఆర్తి వినాశాయ, ఆర్తిని తొలగించేవాడు. ఆర్తి అంటే ఏమిటి? కష్టం, అనారోగ్యం వల్ల కొన్ని కష్టాలు, సంపదలు లేక కొన్ని కష్టాలు, పెళ్లి కాక కొన్ని కష్టాలు, పెళ్ళయ్యే కొన్ని కష్టాలు, బట్టలు ఎక్కువ కష్టాలు, లేక కష్టాలు, ఇల్లు లేక కష్టం, ఇల్లు ఎక్కువ కష్టం, అన్ని కష్టాలు మనిషికి. ఇవన్నీ ఆర్తులు. ఈ ఆర్తులను తొలగిస్తాడు. ఎవరి ఆర్తులు? అందరికీ ఆర్తి ఉంది, కానీ అందరి ఆర్తి తొలగిస్తాడా? ప్రణత ఆర్తి వినాశాయ, వినయముగా నమస్కరించే వారి యొక్క కష్టములు తొలగించే నీకు నమస్కారం. మన నమస్కారం కూడా ప్రణత వినయముగా నమస్కరించాలి. నత అంటే నమస్కరించుట, ఇలా వంగి నమస్కరించుట. ప్రణత బాగా వినయంగా నమస్కరించుట. నమస్కారాన్ని బట్టే మనకి అవతల వాడి మీద ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తుంది. నమస్కారం అండి అన్నావా, ఏదో ఇష్టం లేక దండం పెడుతున్నాడు. హాయ్ అంటాడు ఒకడు, వీడి తలకాయ. హాయ్ ఏమిటి వీడి తలకాయ? రెండు చేతులు జోడించి అత్యంత వినయంతో నమస్కరిస్తారు కొంతమంది. అటువంటి భక్తులు చూస్తే ఆశ్చర్యము కలుగుతుంది. వాళ్ళకి శుభం ఎందుకు కలగదు? కలుగుతుంది. ఈలోపు మన వాళ్ళు మీరు అలా సాష్టాంగం పెడితే కుదరదండి, లేవండి లేవండి అంటారు. మరి వాళ్ళది ధర్మం, వాళ్ళది మీ ధర్మం, మీది. వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు పెట్టేది అలా పెట్టేయండి, ఏం పర్వాలేదు. మహా అయితే లేవండి అంటారు. అయితేనే మనం దండం పెట్టడమే. వెనకడు ఒక సామెత ఉంది, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు. దేవుడి దగ్గరగా ఎవడన్నా నవ్వితే నాకేం సిగ్గు లేదు, నేను దండం పెడతాను అన్నట్టు. కాకపోతే కాళ్ళు పీకేయకండి. ఆయన కాళ్ళు మళ్ళీ రెండో రోజు కూడా నమస్కారం చేసుకోవడానికి వీలుగా ఉండాలి. పాదాలు పట్టుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి కొన్ని. అందువల్ల పాదాలు ముట్టుకోవద్దు అంటారు తప్ప, వినయంగా నమస్కారం చేస్తే వాడికేం రాదు, మనకి లాభం. ఆ భగవంతునికి మనం నమస్కారం చేస్తే ఆయనకు వచ్చే లాభం ఏమిటండి? ఆయన కాళ్ళు పట్టుకున్నాం. ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయనకి మన వల్ల వచ్చే లాభమేమీ లేదు. కానీ ఆ పరమాత్మనికి వినయముతో, అత్యంత శ్రద్ధతో, భక్తితో నమస్కరిస్తే మన పాపాలు, మన కిల్బిషాలు, మన కష్టాలు ఆ క్షణమే పటాపంచలైపోతాయి, అవి తీరతాయి.